5వ అధ్యాయం 13వ వచనం. సురేష్ బాబు సిఏ గారు
అన్నా ప్రైజ్డ్నా 13వ వచనం అన్నా ప్రైజ్. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు. ప్రైజ్డ్.
తర్వాత 14వ వచనం అనిల్
అన్న ప్రైజ్డ్ అన్న మీరు లోకమునకు వెలుగై ఉన్నారు. కొండ మీద నుండి పట్టణము మరుగై ఉండనేరదు.
15వ వచనం రాజేష్ ఎస్ఐ గారు
నా ప్రైజ్లాడనా. మనుషులు దీపం వెలిగించి కొంచెం కింద పెట్టరు గాని అది ఎంటనున్న వారందరికీ వెలుగుచ్చుటికై దీపస్తంభం మీదనే పెట్టుదురు.
16వ వచనం లీల విజయ్ గారు.
బ్రదర్ ప్రైజ్లాడండి.
మనుషులు
మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచునట్లు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపనీయుడి. ప్రైజ్లాడ్ బ్రదర్.
బైబిల్ స్టడీ టీమ్ గా ఉండడానికి ముందుకొచ్చిన 4 టార్చ్ బెరర్స్ కి వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుని ముందుకు కొనసాగుదాం. పరిశుద్ధులైన తండ్రి, కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తూ ఉన్నా. మీరు మాకు ఇచ్చిన ఈ భాగ్యానికి స్తోత్రాలు. నాయన, బైబిల్ స్టడీ గ్రూప్, బైబిల్ స్టడీ మీరు మాకు అనుగ్రహించారు. నిన్నటి దినం ప్రభా మరి అష్టధాన్యతల మీద 12వ వచనం వరకు స్టడీ చేయడానికి మీరు ఎంతో కృప చూపించారు. అధ్యయనం ప్రయోజనకరంగా ఉంది అన్న మిగతా వారి యొక్క ఫీడ్బ్యాక్ బట్టి కూడా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నాం. ఆశతో మీ పాదాలకు వచ్చిన ప్రియులందరికీ దీవెనకరంగా మా గ్రూప్ బైబిల్ స్టడీ మీరు మార్చండి. బైబిల్ స్టడీ కొరకే ముందుకొచ్చిన నిదాసుడు సురేష్ బాబు సిఏ గారిని, అనిల్ని, రాజేష్ ఎస్ఐ గారిని, లీలా విజయ టీచర్ గారిని, 4 టార్చ్ బ్యారర్స్ ని మీరు బలపరిచి ప్రభు సమయాన్ని ఆశీర్వాదకరంగా మీరు మార్చమని యేసుక్రీస్తు ప్రభు పరిశుద్ధ నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, దయచేసి గ్రూప్ బైబిల్ స్టడీలో పార్టిసిపెంట్స్ కూడా అవకాశం ఉంటుంది. అయితే మీరు నేరుగా మాట్లాడలేరు, కానీ చాట్ బాక్స్ మీకు అందుబాటులో ఉంది. చాట్ బాక్స్ ద్వారా మీరు కూడా ఇందులో యాక్టివ్ గా పార్టిసిపేట్ చేయొచ్చు. టీం మాత్రమే డిస్కషన్ లో ఉంటారు, కానీ మీ అభిప్రాయాలు కూడా సమయాన్ని బట్టి చాట్ బాక్స్ లో పెట్టిన అభిప్రాయాలు కూడా తీసుకోవడం సాధ్యమవుతుంది. ఈరోజు స్టడీ టీమ్ గా ముందుకొచ్చిన 4 వందనాలు. చదివిన వాక్య భాగం నుంచి మీకేం అర్థమైందో ఎవరికి వారే ఆ వాక్యాన్ని వివరించాలి. మొదటిగా సురేష్ బాబు సిఏ గారు.
నా ప్రైజ్డ్ అన్న. ఇక్కడ ఇది కొండ మీద ప్రసంగం చెప్పేటప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు అక్కడ ఉన్న వాళ్ళందరితో కూడా మాట్లాడిన మాటల సందర్భం కదన్నా. మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. ఉప్పు నిస్సారం అయితే అది దేని వలన సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడుటకే గాని మరి దేనికి పనికిరాదు అని చెప్తారన్నా. అన్న అక్కడ మనుషుల్ని మీరు ఉప్పై ఉన్నారని ఉప్పుతో కంపేర్ చేసి చెప్తున్నా. అలాగే ఆ ఉప్పు దానికనక సారం, దాంట్లో ఉన్నటువంటి సారం కనుక పోతే అది దేనివల్ల కూడా రాదు అనేది మనకి అందరికి తెలిసింది. అక్కడ లోకల్ అక్కడ ఉన్న ప్రజలకు అర్థమయ్యేలాగా క్లియర్ గా ఉప్పుతో కంపేర్ చేస్తూ వాళ్ళు చెప్తున్నారన్న. ఉప్పు అనేది దాని యొక్క ఇంపార్టెన్స్ అప్పట్లో ప్రజలందరికీ తెలుసు కాబట్టి ఉప్పు అనేది చాలా వాల్యుబుల్. ఒకసారి ట్యాక్స్ కూడా దానితో కట్టేవాళ్ళు అంట అప్పుడు వాళ్ళు రామ ప్రభుత్వానికి.
ఫస్ట్ చెప్పే కాడ ఆ వాక్యం మీకు ఎట్లా అర్థమైందో మాట్లాడతారు. తర్వాత పండితులు ఏం చెప్పారు, మీరేం స్టడీ చేశారు, తర్వాత విషయాలు జస్ట్ ప్లెయిన్ గా ఆ వాక్యం మీకేం అర్థమైంది అది మీ సొంత మాటలో వివరించడం వరకే. చదివిన వాక్యాన్ని సొంత మాటలో వివరించారు అంతవరకే అన్నారు.
ప్రైజ్ రాడన్నా అంతేనా, అక్కడ ఉన్న ప్రజల్ని ఉప్పుతో కంపేర్ చేసి చెప్తున్నారన్నా. ఒకవేళ ఉప్పులో సారం కనకపోతే అది బయట పారిపోయి తొక్కబడితే తప్ప ఇంక దేనికి పనికిరాదు అనేది వాళ్ళకి చెప్తున్నారన్నా. ప్రైజ్ రాడన్నా.
ఎస్ అన్నా, 14వ వచనం అని నీకెట్లా అర్థమైంది
అన్న? వందనాలన్నా. కొండ మీద ఉండు పట్టణం ఎలాగైతే మరుగై ఉండదో, కనబడకుండా ఉండదో, అట్లే మీరు లోకానికి వెలుగై ఉన్నారు. మీరు కూడా లోకానికి కనబడకుండా ఉండరు. వెలుగు అంటే సత్క్రియలనే వెలుగు కలిగి ఉండాలని నాకు అర్థమైందన్న.
ఓ, వెలుగు అంటే సత్క్రియలను వెలుగు. సరే, 15వ వచనం రాజేశ్వర గారు.
ప్రైజ్ లాగా ఇక్కడ ఈ చదివిన ఈ 15వ వచనం చూస్తుంటే, దేవుని బిడ్డలు ఆ వెలుగే ఉన్నారు. ఆ వెలుగు ఆ వారు ఉన్న చోట వారందరికి ఆ వెలుగుగా ఉంటారు. ఆ వెలుగు దాచిపడదు, అది కనుమరుగుపడదు. దాన్ని మనం కప్పివేయడం కాదు గాని అక్కడ ఉన్న వారందరికి వెలుగుమయంగా మనం ఉండాలని అర్థమైందన్న. ప్రైజ్ లాడ్.
ఎవరికి వాళ్ళు వాక్యాన్ని స్పష్టంగా చదివారు? వచ్చినమా రాజేష్?
బ్రదర్ 16 వచ్చిన నాదండి.
సరే అమ్మా, మీరు 16 వచ్చిన మాట్లాడాలి లీల విజయ గారు.
దేవుని నమ్మినటువంటి బిడ్డలు అంటే మనుషులు చేసేటువంటి మంచి సత్క్రియలను, దేవుని నమ్మినటువంటి బిడ్డలు చేసేటువంటి మంచి పనులను బట్టి పరలోకం అందున్నటువంటి తండ్రికి మహిమ కలుగుతుంది అని నాకు అర్థమైంది బ్రదర్.
నలుగురు చక్కగా స్పష్టంగా చదివారు, చదవడమే కాదు మీ సొంత మాటలు కూడా వివరించారు. వివరించిన వాటిలో అభ్యంతరాలు ఏమన్నా ఉన్నా, లేకపోతే మీరేమన్నా సరి చేయాలి, వాళ్ళకి సరిగ్గా అర్థం కాలేదు, లేకపోతే ఆ వాక్యాన్ని ఇంకా బెటర్గా ఎట్లా అర్థం చేసుకోవచ్చు అని ఏమైనా చెప్పిన దాంట్లో ఏమైనా పొరపాట్లు చెప్తే దాని మీద మీరు మాట్లాడచ్చు. లేదు ఎవరు వాక్యం వాళ్ళు బాగానే చెప్పారు అందుకు అనిపిస్తే ముందుకు కొనసాగుతాం. నలుగురు చెప్పిన దాంట్లో ఏమైనా మీకు అభిప్రాయ భేదాలు ఉంటే టీం సభ్యులు మాట్లాడచ్చు. ఏమన్నా లేవు అనుకుంటున్నా, సింపుల్ గా ఉన్న ప్యాసేజ్ కాబట్టి ఇక్కడ మనం ఎక్కువ ఆలోచించాల్సిన అవసరం లేదు, ప్లెయిన్ గానే అర్థమైపోతా ఉంది. ఓకే, అభ్యంతరాలు లేవు. నెక్స్ట్ ప్రశ్నల్లోకి వెళ్తున్నాం. సో ఇక్కడ 4 వచనాల్లో మీకు అర్థం కాని ప్రశ్నలు ఏమైనా ఉన్నాయా? 2, మీకు అర్థమయ్యి దాన్ని మీరు బెటర్ గా వివరించడానికి స్టేట్మెంట్స్ ఏమైనా చెప్తారా? స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, ప్రశ్నలు ఉంటే అడగవచ్చు, డిస్కస్ చేయొచ్చు టీం సభ్యులు. అంటే ప్రశ్నలు అడగడం మాత్రమే కాకుండా ఈవెన్ మీరే సమాధానం చెప్పేయచ్చు. మీరే ఇప్పుడు ఇందాక సురేష్ అన్న ఇందాక లేదో ట్యాక్స్ ఇవన్నీ అన్నాడు, అట్లాగే ఏమన్నా మీరు చెప్పే ఉంటే మాట్లాడవచ్చు. ఇప్పుడు మీ వచనాలకు మీరు కన్ఫైన్ అవ్వాల్సిన అవసరం లే, పక్క వాళ్ళ వచనాల్లో కూడా వెళ్ళచ్చు. 4 వచనాల మీద మాట్లాడవచ్చు, ఏదైనా టఫ్ గా ఉన్న పదాన్ని వివరించవచ్చు, మీ స్టడీస్ ఏమైనా ఇక్కడ మాట్లాడవచ్చు. మీరు మేబీ మీరు ఇంకా చాలా ఆలోచిస్తున్నారు కానీ మా గ్రూప్ సభ్యులు ఆలోచించే పరిస్థితులు లేరు, ఆల్రెడీ చాటింగ్ స్టార్ట్ చేశారు. ఇక్కడ ఉదయబాబు సిఐ గారు మీరు అంటే ఎవరు అన్నాడు, చాలా సిల్లీ క్వశ్చన్, మీరు చక్కగా చెప్పగలుగుతారు. 2, ఇక్కడేమన్నా మీరు అంటే ఎవరు, ఆ ప్రశ్న మీద మీరేమన్నా మాట్లాడగలిగితే బెటర్. ప్రైజ్ లాడ్ అన్నారు, అమ్మా మాట్లాడండి.
అన్నా ప్రైజ్లాడన్నా.
రాజేష్ మాట్లాడు
అన్నా. ఈ మత్తయి సువార్త 5:13-16 చూస్తే ఇది యేసుక్రీస్తు అని నిజంగా వెంబడించేవారు ఈ లోకంలో ఎలా ఉండాలి అంటే వెలుగై ఉండాలి, ఉప్పుగా ఉండాలని కంపేర్ చేస్తూ ప్రభు బోధిస్తున్నట్లుగా అర్థమైందన్నా ఈ 13-16 వరకు. మీరు అంటే నిజంగా ఎవరైతే క్రీస్తును అంగీకరించి నమ్మకంగా వెంబడించేవారేమో అని నేను అనుకుంటున్నానన్నా. ప్రైజ్ లేడా.
మీరు అంటే యేసును వెంబడించేవారు అని రాజేశ్వర గారు అన్నారు. బాగుంది, ముందు మాట కూడా చాలా బాగుంది. శిష్యులు ఎలా ఉండాలి అన్నది ఆయన వివరిస్తున్నాడు. రెండు మాటలు బాగున్నాయి. ఇంకేమన్నా మాట్లాడతారా? మీరు అంటే వెంబడించేవారు
అన్నా వందరం అన్న. సేమ్ అదే మీనింగ్ అన్న. మనకి 4వ అధ్యాయం ఎండింగ్ 25 లో కూడా చుట్టుపక్కల ప్రాంతాలు ఆయన సువార్త వింటూ ఆయనతో పాటు వచ్చిన వాళ్ళని చూసి మాట్లాడుతున్నా, అంటే ఆయన వెంబడించే వారితో మాట్లాడుతున్నారు. శిష్యులుగా ఈ విధంగా ఉండాలని ఆయన చెప్తూ ఆయన మీరు ఉప్పు వాళ్ళని ఉండాలి, వెలుగు వాళ్ళు ఉండాలని యేసుప్రభు వారు వాళ్ళకి చెప్తున్నారన్న. ప్రైజ్ అన్న.
అంటే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభు వారు శిష్యులనే కాకుండా జన సమూహాన్ని కూడా అడ్రస్ చేసి మాట్లాడుతున్నాడు కాబట్టి అందరూ మీరు అంటే అందరూ అని తీసుకుందామన్నా
అన్న. అంతేనా? అందరూ అన్న. యాక్చువల్గా వచ్చిన వాళ్ళు అందరితో కూడా ప్రతి ఒక్కరు కూడా డిసేబుల్షిప్ లో ఉండాలని చూస్తారన్న యేసుక్రీస్తు ప్రభు వారు. కానీ మనమైనా ఇప్పుడు కూడా ప్రతి ఒక్కరు డిసేబుల్షిప్ తయారు చేయాలని చూస్తాము. అప్పుడు కూడా ఆ మీనింగ్ తోటి డిసేబుల్షిప్ అనే మీనింగ్ తోటి అందరూ కూడా ఆ విధంగా ఉండాలని చెప్తారన్న. అక్కడ ప్రైజ్ అన్న.
అంటే మళ్ళీ ఇక్కడ కొంచెం మీరు అంటే ఉన్న వాళ్ళందరిని ఉద్దేశించి మాట్లాడుతా ఉన్నా. అందరూ శిష్యులు కావాలి, శిష్యులు అయితే ఇలా ఉండాలి అని మళ్ళా రాజశాస్త్రి గారు చెప్పినట్లుగానే సురేష్ అని చెప్తా ఉన్నాడు. కానీ మీరు అంటే కామన్ గా అందరూ కాదు, ఏసయ్యని వెంబడించాలని ఆశపడుతున్న అక్కడున్న ప్రతి ఒక్కరితో ఇలా మాట్లాడుతున్నాడు అని సురేష్ అని అంటాడు. బాగుంది. ఇంకేమన్నా మాట్లాడతారా? మిగతా ఇద్దరు అనిల్ కాని లీల విజయ్ గారు కాని. ఇక్కడ చాట్ బాక్స్ లో మన వాళ్ళు ఏం పెడుతున్నారంటే మీరు అంటే దేవుని రాజ్యానికి చెందిన వారు అని సుషన్న అంటుంది. 3-12 వచనాలలో ఏ అష్టధన్యతలు లేదంటే అష్టధన్యతలకు అర్హులు అని ఆయన మాట్లాడాడు. మనం నిన్న స్టడీ చేసిన ధన్యతలు ఉన్నాయో వారు. ఇది చాలా రిలవెంట్. మీరు అనగానే వచ్చిన జన సమూహము, మీరు అంటే శిష్యులు అనడం కంటే కూడా 13వ వచనంలో మీరు ఎవరంటే 3వ వచనం నుంచి 12వ వచనాల వరకు ఆత్మ విషయమై దీనులైన వారు, దుఃఖపడువారు, సాత్వికులు అని ఎవరినైతే ఏ గుణలక్షణాలైతే ఆయన ఎత్తి చూపించాడో ఆ గుణలక్షణాలు కలిగిన మీరు, ఆ గుణలక్షణాలు ప్రదర్శించాల్సిన మీరు. జనసమూహం ఉన్నారు, శిష్యులున్నారు, కానీ యేసుక్రీస్తు ప్రభు మాట్లాడుతూ ఉన్న ఆ క్యారెక్టర్ ఎవరైతే చూపిస్తారో వాళ్ళు అని అంటారు సుసన్న. ఇక్కడ బాగుంది. మీరు అంటే ఈ కాంటెక్స్ట్ లో శిష్యులు అని శ్రీను అంటాడు విశాఖపట్నం నుంచి. తర్వాత జన సమూహము శిష్యులు ఇద్దరు కూడా ఉన్నారు అని నరేష్ అంటాడు. మీరులు ఉన్నారు. రాంబాబు సిఏ గారైతే అందరూ అంటే జన సమూహం. ప్రశ్న అందరూ అని కాదన్న, మీరు అంటే, మీరు అంటే జన సమూహం అని అన్నట్టుగా తీసుకుంటున్నాం. మీరు అంటే అనిత చంద్రశేఖర్ తన ఏమంటుందంటే ధనయ ధన్యతలు పాటించేవారు, యా పైన క్యారెక్టర్ కలిగిన వారు అని అంటారు. అక్కడ అర్జున్ సురేష్ అన్నతో ఏకీభవించును, అక్కడ డిసైపుల్సే అని అంటారు. కానీ అక్కడ జనసమూహం ఉన్నారు కాబట్టి అన్న ఏమన్నారంటే జనసమూహం ఉన్నా వాళ్ళతోటి మాట్లాడుతున్నా వాళ్ళ శిష్యులు అవ్వాలి అన్న ఉద్దేశంతో మాట్లాడుతున్నాడు అని అన్నారు. మల్లారెడ్డి డాక్టర్ గారు ఏమంటారంటే, వెంబడించాలి అనుకునేవారు ఇలా ఉండాలని యేసుక్రీస్తు ప్రభు ఉద్దేశం. సుధాకర్ పెద్దపల్లి 3-12 వచనాల్లో చెప్పిన లక్షణాలు గలవారు అని మాట్లాడుతున్నారు. బాగుంది. సంపత్ డిఆర్డిఏ ఎక్కడికో వెళ్ళాడు. మీరు అంటే మన దేవుడు ఏర్పాటు చేసుకున్నవారు. అంటే ఇక్కడ సందర్భంలో ఎవరో స్పెసిఫై చేయాలి, మనం కామన్ గా మాట్లాడితే అవదు. రోజున టీచర్ గారు పరలోక రాజ్యానికి వెళ్ళాలి అనుకునేవారు స్వరూప అదిలేబద్ద క్రీస్తు కొరకు బాధలు అనుభవించేవారు. బాగుంది, అందరూ యాక్టివ్ గా షార్ట్ చేస్తున్నారు, చేయండి, వాటిని కూడా పరిగణలో తీసుకుంటాం. ఇప్పుడు ఏమన్నా మనం కంక్లూడింగ్ గా మనం ఏం మాట్లాడతామంటే మాట్లాడుకోవచ్చు, అందరు ఏమైనా మాట్లాడవచ్చు. ఎంతమంది సభ్యులు చెప్పింది చదివాను, పక్కలు చెప్పింది విన్నారు. ఇప్పుడు మీరు అంటే మనం ఎట్లా అనుకుందాం, ఇంకా ఏమైనా మాట్లాడతారా? మీరు అంటే మనమే, మీరు అంటే దేవుని ప్రజలు అట్లాగా మాట్లాడుతున్నారు. మీరు ఏదన్నా కొంచెం క్లారిటీ ఇవ్వండి టీం సభ్యులు.
అన్నా ప్రైజ్లాడన్నా, ఇక్కడ ఈ కొండ మీద ప్రసంగంలో శిష్యులతో పాటు జన సమూహం కూడా ఉన్నారన్నా. అయితే యేసుక్రీస్తు వారు ముఖ్యంగా నన్ను వెంబడించేవారు, ఎవరైతే క్రీస్తును నమ్మకంగా వెంబడించే వారిని ఉద్దేశించే మీరు అనే మాట ఈ మాట మాట్లాడారన్నా. ఇది కంక్లూడ్.
ఇంకేమైనా మాట్లాడతారా? ఇక్కడ అనిల్ మాట్లాడు.
సార్ రాజేష్ సార్ చెప్తుందంటే వెంబడించడానికి ఇష్టపడ్డ వాళ్ళు, దేవుని మాట చొప్పున ఆయన వెంబడించడానికి ఇష్టపడే వాళ్ళు అని చెప్పవచ్చు అన్న. మీరు వేషధారు వలె ఉండద్దు, మీరు అన్నజనుల వలె ఉండద్దు, మీరు లోకంలో ప్రేమించిన వాళ్ళలాగే మీరు ఉండద్దు.
వేషధారులు అన్యజనులు అక్కడికి ఇక్కడ ఏం లేవు కదా, ఎక్కడికి ఎందుకు వెళ్తా, ఇక్కడే ఆగు. ఆ ప్యాసేజ్ లో 4 మీద మాట్లాడు.
ఓకే అన్న. దేవుణ్ణి వెంబడించడానికి ఇష్టపడేవాళ్ళు శిష్యులు, శిష్యుల్లా ఉండడానికి
ఇక్కడ కొంచెం మనం మీరు అన్న దాన్ని ఐడెంటిఫై చేయడానికి 13 వచనాన్ని పూర్తిగా చదివితే ఏమన్నా మీకు బెటర్ అండర్స్టాండింగ్ వస్తుందేమో. ఒకసారి ఒకరు 13 వచనం పూర్తిగా చదవండి.
ప్రైజ్
అన్న,
మీరు లోకమునకు ఉప్పు అయి ఉన్నారు, ఉప్పుని సారం అయితే అది దేని వల్ల సారం పొందును? అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే గాని మరి దేనికి పనికిరాదు అన్న.
ఇప్పుడు ఏమైనా అంటే వచ్చే రిజల్ట్ బట్టి ఏమైనా మీరు అంటే ఎవరి కోసం మాట్లాడుతారు ఐడెంటిఫై చేయొచ్చు చూడండి. లోకమును మీరు విడదీసేశాడు ఆయన, మీరు లోకానికి ఉప్పు అన్నాడు. ఇప్పుడు ఏమని చేద్దాం, అందరూ మీరు అంటే మనం అని ఎట్లాగే కాకుండా మీరు ఎవరు లోకానికి ఉప్పుగా ఉండేది అన్న దాన్ని బట్టి ఏమన్నా కొంచెం ఆలోచించండి.
లోకానికి ఉప్పుగా ఉన్నది విశ్వాసులే అన్న, లోకానికి వెలుగుగా ఉన్నది కూడా విశ్వాసులే.
విశ్వాసులు అన్నమాట వాస్తవానికి చాలా తేలిగ్గా ఉంటది. విశ్వాసులు అన్నమాట చాలా పై పైన ఉంటది. సో నేను సుసన్న అన్న మాట ఏకీభవిస్తున్నాను. 12-12 వచనాల్లో ధన్యతల కొరకు మాట్లాడినప్పుడు అలాంటి ధన్యజీవుడిగా జీవించాలి, ఆ క్యారెక్టర్స్ నాలో ఉండాలని ఆశపడుతున్న వారు ఉద్దేశించి ప్రభు ఈ మాట మాట్లాడుతున్నాడని సుసన్న అన్న మాటతో నేను ఏకీభవిస్తున్నాను. అందరూ అన్నావు, ఇంకా నేను పిన్ పాయింట్ గా ఉంది, క్లారిటీ ఉందని అందులోకి వెళ్తున్నాను. ఇక ముందుకెళ్దాం. ఇంకేమైనా అలాంటి డౌట్లు మనం డిస్కస్ చేసే ఉంటే చేయొచ్చు.
అన్నా ప్రైజ్ రాడనా?
అన్నా
ప్రైజ్ రాడ్. ఏమైనా ఇప్పుడు మనకి సువార్త ప్రకటించడం ఒకటి, సువార్తని ప్రకటించగా వచ్చిన వాళ్ళకి బోధించడం, వాళ్ళని తర్పీ చేసి డిసిప్లిన్షిప్ తయారు చేయడం రెండు ఉంటాయి అన్నా. దీంట్లో 4 సువార్తలను సువార్త ప్రకటిస్తారు, 4:17 అన్నా. అప్పటి నుండి యేసు పరలోక రాజ్యం సమీపించాలని కనుక మారు మనసు పొందిన చెప్పుచు ప్రకటింప మొదలు పెట్టు, అది ప్రకటించడం అన్న. ప్రకటిస్తూ 5 దగ్గరికి వచ్చేసరికి వాళ్ళందరూ ఎవరైతే ప్రకటన విని ఆయన నమ్మి ఆయన వెంబడించాలని వచ్చారో వాళ్ళందరికీ డిసైపుల్షిప్ గా తయారు చేయడం కోసం బోధిస్తాను. ఐదో అధ్యాయం మొదటి వచనంలో అప్పుడు ఆయన నోరు తీసి ఎలాగో బోధింపసాగాను. అంటే ఇక్కడ టీచింగ్ అనేది వీళ్ళని డిసైపుల్షిప్ లో తీసుకురావడానికి టీచింగ్ చేస్తున్నారు అనేది నేను అనుకుంటున్నాను. అంటే వీళ్ళందరూ కూడా ఈ విధంగా ఉండాలి, మీరు దేవుని పరలోక రాజ్యంలోకి చేరాలి లేదా ఎలా అంటే మీరు ప్రత్యేకించబడిన వాళ్ళుగా ఒక ఉప్పు లాగా ఒక వెలుగులాగా ఉండడం కంపేర్ చేస్తూ అక్కడ టీచ్ చేశారని నేను అనుకుంటున్నా. రైజరాయనా
బాగుంది అన్న, ముందు ప్యాసేజ్ లో ఉన్న విషయాలు అక్కడ సువార్త, సువార్తకి విని వెంబడిస్తున్నవారు 4:25 లో ఉంది, వెంబడించే వారిని యేసుక్రీస్తు ప్రభు బోధ చేస్తున్నాడు. సువార్త అయిపోయింది, ఇప్పుడు బోధ జరుగుతుంది, బోధలో ఈ మాటలు చూస్తున్నాము. బాగుంది, స్టేట్మెంట్స్ బాగున్నాయి అన్న. ఇంకేమైనా మాట్లాడతారా
అన్న? ప్రైజ్ లార్డ్ అన్న.
రాజేష్
అన్న, ఈ మత సువార్త 13:16 చూస్తానన్నా, ఇక్కడ ప్రభువారు మీరు లోకానికి ఉప్పై ఉన్నారు, అంటే ఇక్కడ మీరు లోకానికి వెలుగంటే మీరు మీ వెలుగును ప్రకాశించండి, మీరు మిమ్మల్ని మీరు కనపరచుకోండి, అంటే దేవుని మహిమార్థంగా మీ సత్క్రియలు చూసి మీరు ఇలా అని ప్రభు చూపించండి మీ వెలుగును, మీరు లోకానికి ఉప్పు అన్నారని చూపించండి, వెలుగే ఉన్నారని చెప్తూనే చెప్తున్న మాటలు చూస్తున్నా ఉన్నా. అయితే 6:5 వచ్చేసరికి రహస్యంగా ఉండండి, అంటే రహస్యంగా మీరు అక్కడ చూస్తుంటే ప్రభు కనపరచమన్నట్లుగా ఇక్కడ 6:5 వస్తే మన ప్రార్థన గాని ధర్మకార్యాలు గాని ఉపవాసం గాని రహస్యమందున్న దేవునికే కనబడాలి, ఇక్కడికి వస్తే ప్రజలకు కనబడాలని చెప్పడానికి కంపేర్ గా ఎలా అర్థం చేసుకోవచ్చన్నా, ఇది క్వశ్చన్ గా డౌట్ గా అడుగుతున్నా.
6:5 వెళ్ళినప్పుడు చూద్దాం, ఇక్కడ ఆగికి సరిపోద్ది. 6:5 అక్కడ రహస్యంగా చేయండి, మనుషులు కనబడాలని చేయొద్దు అన్న మాటల మీద మనం టెక్స్ట్ దాటి వెళ్తున్నాం. మనకి ఇవ్వబడ్డ టెక్స్ట్ నుంచే మాట్లాడదాం. ఇక్కడేమి అంటే నీకేమనిపించింది ఇక్కడేమో 16:16 మనుషులు మీ సత్క్రియలు చూడాలి అని అన్నాడు, 6:5 మీరు ధర్మం చేస్తే రహస్యంగా చేయండి అన్నాడు. కాంట్రాక్ట్ అనిపించిందా రెండుని?
అవునన్నా, అంటే దానికి దీనికి
6:5 స్టడీ చేయాలి. ఇప్పుడు ఇక్కడ అక్కడ దాకా వెళ్ళలేదు కాబట్టి అక్కడికి వెళ్ళిన తర్వాత దీన్ని మళ్ళా గుర్తు పెట్టుకుని స్టడీ చేద్దాం, అవసరం లేదనుకుంటాను. నీకు చాలా విషయాలు ఉన్నాయి, 4 చాలా విషయాలు ఉన్నాయి, వాటి మీద కాన్సన్ట్రేషన్ చేద్దాం.
అన్నా ప్రసాద్ అన్నా,
అని
నా స్టేట్మెంట్స్ చెప్పా ఉంటారు అన్న?
తప్పకుండా చెప్పమని కదా స్వామి పిలిచేది.
మార్క్స్ వార్త 9:50 ప్రకారం ఉప్పు మంచిదే కానీ ఉప్పు నిస్సారమైనది మైన ఎడల, దేని వల్ల మీరు దానికి సారం కలగజేతురు? మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను. ఉప్పు సమాధానాన్ని ఇస్తుంది అన్న. మీ సంభాషణ ఉప్పు వలె రుచికరంగా ఉండమంటుందన్న దేవుని వాక్యం. ఉప్పులాగా సమాధానం కలిగి ఉండాలి, ఉప్పులాగా రుచిగా ఉండాలి.
ఒక మాట నువ్వు చెప్పే మాట ఏంటంటే, ఒకసారి ఇందాక అడిగిన ఈ పెద్ద ఆయన అడిగాడు మనల్ని, ఉదయబాబు సీఏ గారు, ఇప్పుడు ఆయన ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే మీరు అన్న దానికి ఆయన ఏమన్నారంటే, ఉప్పు అని మాత్రం ధన్యతల ప్రకారం ఉన్నవారు దీనత్వం దుఃఖం సాత్వికి హింసలు పడిన వారని. ఓకే, దాని అదే అన్నాడు 5 అష్టధన్యతలు అర్హులు, ధన్యతలకు అర్హులుగా జీవించే వాళ్ళు అన్నాడు. ఆయన సాటిస్ఫై అయిపోయాడు, ఆ ప్రశ్నకు అయిపోయింది. ఇక్కడ నువ్వు ఇక్కడ ఒక మాట అంటారు, సురేష్ బాబు సీఏ గారు ఏమన్నారంటే, మీరు లోకానికి ఉప్పులాగా ఉండాలి, మీరు లోకానికి వెలుగులాగా ఉండాలి అని అన్నాడు అని అన్నాడు. ఆ స్టేట్మెంట్ కరెక్టేనా? మీరు ఏమైనా కరెక్ట్ చేస్తారా? అనిల్ కరెక్టే అన్నాడు. లీలా విజయ్ గారు, తర్వాత ఇంకోలెవరు, రాజేష్ ఎస్ఐ గారు, సురేష్ అన్న స్టేట్మెంట్ కరెక్టేనా? మీరు ఉప్పులాగా ఉండాలి, మీరు వెలుగులాగా ఉండాలి అని అన్నాడా ప్రభు. సురేష్ అన్న, నీ స్టేట్మెంట్ ఏమైనా మళ్ళా చెప్తావా?
ఉండాలి కదన్నా, ఉప్పై ఉన్నారు అంటున్నాను, ఆల్రెడీ ఉన్నారు, ఉండాలని కాదు ఉన్నారు అంటున్నాను.
చాలా బాగుంది, చాలా బాగుంది. ఒకవేళ ప్రోలో అన్నా సరే నేను కావాలని చెప్పి దాన్ని మళ్ళీ పట్టుకున్నాను. అక్కడ ఉండాలి అనలేదు, ఉన్నారు. క్రైస్తవులు శిష్యులు, యేసుని వెంబడించేవారు, వాళ్ళ చుట్టూ ఉన్న లోకానికి వాళ్ళే ఉప్పు, వాళ్ళే వెలుగు. ఉప్పులాగా ఉండాలి, వెలుగులాగా ఉండాలి కాదు, ఉప్పు వెలుగు. ఆ స్టేట్మెంట్స్ కొంచెం అర్థం కావాలి. ఇప్పుడు ఉప్పు అని ఎందుకు అన్నాడు? ఇప్పుడు అనిల్ మాట్లాడుతున్నాడు. చెప్పయ్య గారు, ఉప్పు అంటే నీకు ఏమర్థమైంది?
ఉప్పు సమాధానాన్ని ఇస్తుందన్నా, ఉప్పు రుచిని ఇస్తుందన్నా.
ఉప్పు సమాధానాన్ని ఇస్తుందా? ఉప్పు సమాధానం ఎట్లా ఇస్తా స్వామి, చెప్పు, వివరించి.
మార్క్స్వార్త 9:50 ప్రకారం మీలో మీరు ఉప్పు సారం గలవారై ఉండి ఒకరితో ఒకరు సమాధానంగా ఉండుడని చెప్పాను.
అంటే ఉప్పు సమాధానం ఇవ్వదు, ఉప్పు లాంటి శిష్యులు సమాధానంగా ఉంటారు, అంతేనా?
అవునన్నా, అవునన్నా, వాళ్ళు సమాధానాన్ని కలిగజేస్తారు.
సమాధానాన్ని తీసుకో, సమాధానాన్ని కలిగి ఉంటారు. ఓకే,
అవునన్నా.
ఓకే,
అలాగే అలాగే శిష్యులు శిష్యుల సంభాషణ రుచి కలదిగా ఉంటుందన్నా. ఉప్పు లాంటి రుచి,
ఉప్పులో రుచి ఉన్నట్టుగానే ఏమన్నాడు ఆయన? మీ సంభాషణ ఉప్పు వేసినట్లుగా కృపా సహితముగా ఉండాలి అన్నాడు. ఎంత రిఫరెన్స్? ఉప్పులాడి సమాధానం, ఉప్పులాటి సమాధానం, సమాధానం ఎంత రిఫరెన్స్? మార్కు
4:6
సమాధానం కోసం అడుగుతుంటే మళ్ళీ
9:50 అన్న. మార్కు 9:50
మార్కు రాసుకుంటారా? 9:50. ఇప్పుడు కొలసి ఎంత?
కొలసి 4:6 అన్న.
4:6 చెప్పు ఇప్పుడు ఏమంటావు? కృప
సంభాషణ ఉప్పు వేసినట్టుగా రుచి గలదిగా ఉంటదన్న శిష్యుల్ది.
ఉంది వాక్యం, అక్కడ వాక్యం ఉంది, దాని కొంచెం అర్థమయ్యే భాషలు చెప్పు, మీరు రాసుకుంటారు. రుచికరంగా అంటే
మన మాట అంత మృదువుగా అందంగా ఉండాలన్న వేరే వాళ్ళకి.
మృదువుగా అందంగా ఉండాలి, ఏదో రాసుకున్న వాళ్ళే. నెక్స్ట్ చెప్పు.
అలాగే లోకంలో మన కన్ను తేటగా ఉంటే దేహం అంతా వెలుగుమయమై ఉండదని దేవుని వాక్యం చెప్తుందన్న.
ఉప్పు కోసం అయిపోయిందా?
ఉప్పు అయిపోయిందండి, ఉప్పు రెండు స్టేట్మెంట్స్ అయిపోయినాయి.
అక్కడ ఆగిపో, ఉప్పు కోసం కొంచెం మాట్లాడుకుందాం. మిగతా వాళ్ళు ఉప్పు మీద మాట్లాడండి. మీరు ఉప్పు అయి ఉన్నారు మనల్ని ఉప్పుతో దాన్ని ఎట్లా తీసుకోవాలి? సురేష్ అన్న మాట్లాడు.
నా ప్రైజ్ అన్నా, అప్పుడు అప్పట్లో ఉన్నటువంటి అంటే వెంబడించడానికి వచ్చిన వాళ్ళని కంపేర్ చేస్తూ మాట్లాడిన మాట ఇది. ఉప్పు అది ఇప్పుడు మన ప్రజెంట్ ప్రిజర్వేటివ్ గా పనిచేస్తాను లోకంలో మనం చూసుకుంటే, అంటే ఎలా ఉన్న స్థితిని అలా కాపాడటానికి, పాడైపోకుండా కాపాడటానికి, అలాగే అప్పట్లో కూడా దీన్ని పవిత్రత కాపాడటానికి. మన బలుల సమయంలో మనకి లేవికాండం 2:13 ఉంటుందన్నా, అలాగే ఏస్కేలు 43:24 కూడా రెండిట్లో ఉంటుంది.
కొంచెం ఇక్కడ ప్రిజర్వేటివ్ అన్నావు, ఉప్పు ప్రిజర్వేటివ్ ఓకే వాడతారు. ఇప్పుడు దాన్ని శిష్యులకి ఎట్లా అప్లై చేయాలి? శిష్యుడు ఎట్లా ప్రిజర్వేటివ్ అవుతాడు?
శిష్యుడు అంటే మిగిలిన లోకాలలో ఉన్నటువంటి ఆ యొక్క దేవుని నమ్ముకున్న వాళ్ళు గాని, దేవుని పరిశుద్ధతలో ఉన్న వాళ్ళని, వాటిని తొలగిపోకుండా వాళ్ళని రక్షించే విధంగా వీళ్ళు ఒక ప్రిజర్వేటివ్ లాగా దాన్ని ఆ దేవుని క్యారెక్టరిస్టిక్స్ ని తీసుకెళ్లాలి అనేది నేను అనుకుంటున్నా.
కొంచెం ఇది మనకి సురేష్ అన్న మాట్లాడింది, ఉప్పు ప్రిజర్వేటివ్ అన్న స్టేట్మెంట్ బాగుంది. చాలా మంది ఉప్పు మీద మంచి ప్రసంగాలు చేశారు, మనం విన్నాము, కానీ కొంచెం మనం అర్థం చేసుకుని ట్రై చేద్దాం. ఉప్పు ప్రిజర్వేటివ్ అన్నమాట ఓకే, అది మనకెట్లాగా తీసుకోవాలి, మనం ఎట్లా ప్రిజర్వేటివ్ అవుతాం? కొంచెం మాట్లాడతారా టీం సభ్యులు? ఉప్పు ప్రిజర్వేటివ్ అన్నారు, దాన్ని ఏమైనా అప్లై మనకి ఎలా అన్వయించుకోవచ్చు మాట్లాడతారా
అన్నా? ప్రైజ్ లార్డ్ అన్నా.
రాజేష్
అన్నా, ఉప్పు ప్రిజర్వేటివ్ అంటే యాక్చువల్లీ
ఈ లోకం పాడైపోయిందని ఈ పాప లోకంలో మనం పరిశుద్ధంగా ఉంటూ మనలో దేవుని సత్యాన్ని నిత్యము దాచుకోవడానికి నిల్వ చేసుకోవడానికి ప్రభు మనల్ని ఉప్పుగా పోల్చి మీరు ఈ లోకానికి ఉప్పై ఉన్నారని చెప్తున్నట్లుగా అర్థం చేసుకున్నానన్న.
రాజశాస్త్రి గారు ఏంటంటే ప్రిజర్వేటివ్ అంటే పక్కోడు కాదు, మనకే మనం మన చెడిపోకుండా కాపాడుకోవడం ఉండాలి అని ప్రభు ప్రిజర్వేటివ్ ఉప్పుతో పోల్చడం అంటాడు ఆయన. ఇది ఏదో వెరైటీగానే ఉంది. ఇక్కడ ఉదయబాబు సిఐ గారు అదే ప్రశ్న సంధించాడు. ఆయన ఉప్పు లక్షణాలు ఉన్నాయి క్రైస్తవ జీవితానికి ఎట్లా వర్తిస్తుంది అని అన్నాడు. అదే డిస్కస్ చేస్తున్నాము, మాట్లాడచ్చు. ఇప్పుడు రాజేశ్వరి గారు అన్న స్టేట్మెంట్ మీద మీరు ఆలోచించవచ్చు, మీరు ఇంకేమైనా ఆలోచించవచ్చు. ప్రిజర్వేటివ్ ఉప్పుకున్న గుణం అంటే దాన్ని దాన్ని కాపాడుకుంటుంది అంటాడు రాజేశ్వరి గారు. కొంచెం ఆలోచించు.
ఉప్పు అనేది రుచిని ఇస్తుంది, అలాగే ప్రిజర్వేటివ్ గా కూడా ఉపయోగపడుతుంది. రుచి అంటే మన యొక్క క్రైస్తవ జీవితాలు అనేవి రుచికరంగా అంటే అందరి మధ్యలో సమాధానకరంగా మీ మాట ఉపవేసినట్లుగా ఉన్నట్లుగాను. అలాగే సంరక్షణ అనే దాన్ని ఏంటంటే ఈ లోకంలో అనే అదే రాజేష్ బ్రదర్ గారు చెప్పినట్లుగా నీతిని ధర్మాన్ని కూడా కాపాడేటువంటి వారంగా క్రైస్తవులుగా దేవుణ్ణి వెంబడించేటువంటి బిడ్డలు నీతిని ధర్మాన్ని కాపాడేటువంటి ఆ సంరక్షకులుగా ప్రిజర్వేటివ్స్ గా ఉండాలి ఉన్నారు అనేటువంటి విషయం నాకు అర్థమవుతుంది కదా.
అంటే ఇప్పుడు మనల్ని మనం కాపాడుకోవడమా, మన చుట్టూ ఉన్న వాళ్ళని కాపాడమా? ప్రిజర్వేటివ్
మనము ఈ రకమైనటువంటి దేవుని యొక్క మాటలకు అనుగుణంగా ఈ లోకంలో జీవిస్తూ మిగతా వారికి కూడా మనం అలా ఉండాలి అనేదండి.
బాగుంది, మనల్ని కాపాడుకోవాలి మిగతా వాళ్ళకి కూడా కాపాడాలి, అది అక్కడ లక్షణం అని మాట్లాడుతున్నారు. మల్లారెడ్డి గారు ఒక మంచి మాట వాడారు, సాతాను ఇచ్చే ఇన్ఫెక్షన్ నుండి ఉప్పు కాపాడుతుంది. సాతాను చెరగొడతా ఉంటే శిష్యులు బాగు చేస్తా ఉండాలి అన్నారు. బాగుంది స్టేట్మెంట్. ఆ రోజున టీచర్ గారు ఏమంటే మనం ఇతరులకు సువార్త చెప్పి లోకం నుండి పాపం నుండి కాపాడాలి. ఓకే, శామ్యూల్ అంటాడు ఇతర పదార్థాలు చెడిపోకుండా కాపాడుతుంది. శామ్యూల్ అన్నాడు, బాగుంది. పాపం చెడుని అడ్డుకోవటం, ఉప్పు సారం అంటే పాపాన్ని చెడును అడ్డుకుంటుంది. బాగుంది, కొంతవరకు ఉప్పు గుణం పాడైపోకుండా కాపాడడం, శిష్యుల గుణం పాడైపోతున్న వారిని పాడైపోకుండా చెడిపోకుండా కాపాడడం, మనల్ని మనం కాపాడుకుంటూనే మిగతా వారిని కాపాడడం అన్నది మన లక్షణమై ఉండాలి అన్నమాట. బాగుంది. సజీవ వాహినిలో దీనికి కొంత లోతైన పదాలు వాడారు. అది ఎంత బాగుందంటే నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సజీవాహినిలో మనం ఇక్కడ చాలా మంచి పదం వాడారు. నేను మీరు ఈ పాయింట్కి రావట్లేదు కదా అంటున్నాను. దేవుని ప్రజలు లోకానికి ఉప్పు వంటి వారు, మిరియాల పొడి లేదా చక్కెర వంటి వారు కాదు. ఇది బాగుందండి. కారం కాదు అట్లాగని స్వీటు కూడా కాదు అని అన్నారు. కారం కాదు స్వీటు కూడా కాదు అని అన్నాడు. మరి ఉప్పు అని ఎందుకు అన్నాడు? ఇక్కడ దాని లక్షణం కోసం మాట్లాడుతూ ఉప్పు పదార్థాలు నిల్వ ఉంచేందుకు తోడ్పడుతుంది. ఈ లోకం పూర్తిగా కుళ్ళిపోకుండా దేవుని కోపం వల్ల నాశనం అయిపోకుండా ఉంచుతారు వీరు అని అబ్రహాముకి దేవుడు మాట్లాడిన మాట కోట్ చేస్తున్నారు. 10 మంది నీతిమంతులుంటే సుధమ కుమారు పట్టణాలు వదిలేస్తావా అంటే వదిలేస్తానన్నాడు. సో వాళ్ళ ద్వారా ఉగ్రతను తప్పించుకుంటారు, వాళ్ళ ద్వారా చెడిపోతున్న లోకానికి సువార్త వెళ్తుంది. నిల్వ ఉంచటం అన్నమాట మనకి అని నాకు తెలిసి రాజశేఖర్ గారి స్టేట్మెంట్ బాగున్నా నేను దాన్ని అప్పోజ్ చేస్తాను. ఎందుకంటే మనల్ని మనం బాగు చేసుకుంటే అయిపోయేది కాదు, చాలా మంది నేను బైబిల్ చదివి నేను ప్రార్థన చేసుకుని భక్తిగా ఉంటానంటే ఆయన లోకానికి ఉప్పు అన్నాడు. లోకానికి ఉప్పు అంటే అర్థం ఏంటి, నువ్వు లోకానికి చూపించాల్సిన ఇన్ఫ్లుయెన్స్, నీ ఎఫెక్ట్ లోకం మీద ఉండాలి అని తీసుకోవాలి తప్ప దాన్ని మనకి అప్లై చేసుకుని నేను బాగుండాలి అంటే అయిపోదు. మనం బాగుండాలి కానీ ఖచ్చితంగా మన గురి చుట్టుపక్కల సమాజం అయి ఉండాలి అని ఇక్కడ సజీవ వాహనంలో లోకం కులిపోకుండా లోకం దేవుడు ఒకరికి గురి కాకుండా ఉంచుతారు అన్నారు వీళ్ళు. బాగుంది ఇది కూడా రైట్. ఆ ఉప్పు అన్న మాట దగ్గర ఒకటి రుచి ఇస్తుంది, రెండు ప్రిజర్వేటివ్ గా ఉంటుంది. కొంత అర్థం చేసుకున్నా. ఇంకేమైనా యాడ్ చేస్తారా ఉప్పు లక్షణాలు? ఉప్పు లక్షణాలు
ఉప్పు కరిగిపోతుంది కానీ రుచి మాత్రం ఇస్తుంది. ఉప్పు కనబడదు కానీ ఫలాల్ని మాత్రం ఇస్తుంది.
ఓకే, ఇప్పుడు మమ్మల్ని ఎలా అర్థం చేసుకోమంటావు? మాకు అప్లై ఎలా అంటే క్రైస్తవ జీవితానికి ఎట్లా అన్వయిస్తావు చెప్పు.
మనం కనబడకపోయినా దేవుని పని జరగాలి అని ఆశపడాలి.
కనబడకపోయినా దేవుడి పని జరగాలి అని ఆశపడాలి. ఓకే, కనబడుతూ కూడా దేవుడి పని జరగాలి అనుకుంటే అది ఉప్పు లక్షణం కాదంటవా?
అది వేషధారణ అవుతుంది అన్న.
ఆ మాట చెప్పు మరి, కనబడకపోయినా కాదు, ఖచ్చితంగా విశ్వ శిష్యులు గుర్తింపు కోరుకోకూడదు, కనపరుచుకోకూడదు. మేబీ 6వ అధ్యాయంలో ఆ మాట కనబడుతుంది మనకి, రహస్యంగా చేయండి రహస్యంగా చేయండి. యూట్యూబ్ లో కనబడుతూ పాపులర్ అయిపోతున్నా, లేకపోతే క్రైస్తవ పాస్టర్ పాపులర్ అయిపోతున్నా, ఈ విధానాన్ని మనం కొంచెం జాగ్రత్త పడాల్సి వస్తుంది. ఈ మాట దగ్గర చాలా వాలిడ్ పాయింట్ స్టేట్మెంట్. ఉప్పు ఎందులో వేస్తే అందులో కలిసిపోద్ది, రంగు ఏముండదు దానికి, పైకి ఏమి కనబడదు, నేను ఇంత చేశానని చెప్పుకోదు. అట్లాగే మనం కూడా కనబడకూడదు, మన ఇన్ఫ్లుయెన్స్ ఉండాలి, మనకి గుర్తింపు ఉండకూడదు అని అంటాడు అనిల్. బాగుంది. ఇంకేమైనా యాడ్ చేస్తారా? ఉప్పు లక్షణాలు మనం ఎలా ఉప్పుతో పోల్చడం వెనకాల మనం ఏం అర్థం చేసుకోవాలి? నరేష్ చిత్తూరు నుంచి ఏమంటారంటే, ఉప్పు రుచినిస్తుంది, ఉప్పు సంరక్షిస్తుంది, ఉప్పు నీటిలో కరిగిపోతుంది, అలాగే యేసుని వెంబడించేవారు ఉండాలి. బాగుంది నరేష్. సురేష్ అన్న, రాజేశ్వరి గారు ఇద్దరు మాట్లాడారు.
రుచి అని దగ్గరకు వచ్చేస్తే ఇక్కడ దేవుని బిడ్డలుగా మనం ప్రభు చెప్పినట్లుగా శత్రువులను ప్రేమించే వారిగా ఉండాలి, అలాగే కనికరం కలిగి ఉండాలి, ఇతరులను మేలుకోరి వారిగా ఉండాలి, ప్రతి విషయంలోనూ దేవుని బిడ్డలుగా మనం ఉండాలని ప్రభు ప్రీతిగా అలా ఈ లోకంలో క్రీస్తుకు సాక్షులుగా శిష్యులుగా ఆయన ప్రేమను ఆయన యొక్క మహిమ కొరకు జీవించాలని అనుకుంటున్నాను. రుచిగా అంటే
ఇక్కడ నేను అంటాను, మామూలుగా యేసుక్రీస్తు ప్రభుని నమ్ముకున్నారు, బాప్టిజం తీసుకున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, కానీ వాళ్ళ జీవితం ఎవరికి ఉపయోగపడతా లేదు. ఇప్పుడు వాళ్ళని ఏమనుకోవాలి? విశ్వాసులు శిష్యులు అనుకోవాలా లేకపోతే కాదు అనుకోవాలా? ఏమంటాయి మాట దగ్గర
అన్న? అలా అయితే కాదన్న, ఎందుకంటే క్లియర్ గా ప్రభు మీరు ఇందాక చెప్పినట్టుగా లోకానికి మీరు ఉప్పై ఉన్నారు, వెలుగై ఉన్నారంటే ఆయన ఆయన బిడ్డలుగా ఆయన సాక్షులుగా శిష్యులుగా ఈ లోకంలో ఆ రీతిగా జీవిస్తేనే ఈ మాటలు వర్తిస్తాయన్న. తమ మట్టుకు తాము ఆత్మీయంగా ఉండి ప్రార్థన వాక్యంలో మందిరానికి వెళ్తే సరిపోదని అనుకుంటున్నానన్న.
వాళ్ళు ఏమనుకోవాలి? సరిపోదు, వాళ్ళు రుచిగా లేరు, కానీ మందిరానికి వెళ్తున్నారు, బైబిల్ చదువుకుంటున్నారు, వాళ్ళ వల్ల వాళ్ళ చుట్టూ ఉన్న సమాజానికి ఉప్పు లక్షణాలు దొరకట్లేదు. అప్పుడు వాళ్ళని ఏమనుకోవాలి?
వాళ్ళు అయితే వాళ్ళని ఉప్పుగా అని భావించలేమన్నా, అంటే వాళ్ళను నా వాళ్ళు ఒక నామినల్ మామూలు క్రైస్తవులుగా అనుకోవాలన్నా, శిష్యులుగా గాని
వాళ్ళ క్రైస్తవులు అనుకోవచ్చు. రాజేష్ ఎస్ఐ గారు అంటున్నారు టీమ్ సభ్యులు మాట్లాడచ్చు ఆయన స్టేట్మెంట్ మీద, లేకపోతే మీరు నా మాట మీద నా క్రాస్ మీద మాట్లాడచ్చు.
క్రైస్తవులు అంటే మామూలుగా నామినల్ క్రైస్తవులు అన్న, మామూలుగా
నామకార్థ క్రైస్తవులు, డ్రామా క్రైస్తవులు, డమ్మీ క్రైస్తవులు, ఇక మామూలు షాట్ బాక్స్ లో ఏమన్నారంటే లావణ్య సారం లేనోళ్ళు అందే ఉదయబాబు సీఏ గారు సారం కోల్పోయిన వాళ్ళు అన్నాడు. అదే సారం వాళ్ళకి వచ్చిందా లేదో మరి, కోల్పోయా నువ్వు అంటున్నావు, నాకు వచ్చింది గతంలో ఒకప్పుడు అలా ఉండి ఉప్పు లాగుంది, ఇప్పుడు అలా లేడు అంటే ఓహో సారం పోయింది అని అనుకోవచ్చు. అసలు ఇప్పుడు అలా లేడు ఏమనుకోవాలి, అది ప్రశ్న ఇక్కడ. అన్నపూర్ణ ఏమందంటే వాళ్ళు శిష్యులే కారు అనేసింది. బాగుంది బాగుంది. కాబట్టి ఏమంటున్నారంటే మా వాళ్ళంతా కూడా నువ్వు రక్షించబడి నువ్వు యేసు ప్రభును వెంబడిస్తున్నాను అని చెబుతూ నీ ద్వారా నీ చుట్టూ ఉన్న సమాజానికి ఉప్పు లక్షణాలు అందకపోతే యు ఆర్ ఏ నామినల్ క్రిస్టియన్, నువ్వు డమ్మీ క్రైస్తుడివి, అసలు నువ్వు క్రైస్తుడివే కాదు అనేస్తున్నారండి మా వాళ్ళు. కొంచెం ఆలోచించాలి మీరు. ఇంకేమైనా మాట్లాడతారు ఇక్కడ?
అంతే అన్న.
సురేష్ అన్న అంతే, అసలు నువ్వు ఎవరికి పనికి రాకపోతే నీ రక్షణే ప్రశ్నార్థకం అనేసాడు లీలా విజయ్ గారు.
ఇక్కడే ఉన్నది కదండి, ఉప్పు నిస్సారమైతే అది దేని వలన సారం పొందును, అది బయట పారవేయబడి మనుషుల చేత త్రొక్కబడటకే కాని మరి దేనికి పనికిరాదు.
చెప్పండి దాని మీకు ఏమర్థమండి?
తన ప్రభావాన్ని కోల్పోతే గనక అది లోకానికి పనికిరాదు, దేనికి పనికిరాదు, అది ఇక నరకానికి పాత్రలు. ఇప్పుడు మీరు చెప్తున్నట్లుగా తన యొక్క సాక్ష్యాన్ని కోల్పోయినటువంటి వారు మరి ఆ రాజ్యంలో మరి ఉప్పుగా ఉన్నటువంటి ఆ సారాన్ని కోల్పోకుండా ఉప్పు వల్లే ఉండాలి అనేటువంటి విషయం. ప్రభావాన్ని కోల్పోకూడదు, నిస్సారమైనటువంటి ఉప్పు వల్ల ఏ ప్రయోజనం కూడా ఉండదు. మరి క్రైస్తవుడిగా గుర్తింపు కోల్పోతాడు, మరి అవిశ్వాసే అని చెప్పొచ్చండి.
నేనేమంటానంటే ముందు స్టేట్మెంట్స్ ఇవ్వండి, తర్వాత అర్థం కాకపోతే వివరణ అడిగితే వివరణ ఇవ్వండి. మీరు వివరణ ఇస్తా ఉంటే ఆ చివరిలో కంక్లూజన్ ఇస్తే కొంచెం టైం పడుతుంది. కంక్లూజన్ మేము అడిగితే ఇవ్వండి, ఇప్పుడు స్టేట్మెంట్ ఇవ్వండి లీలా విజయ్ గారు.
ఉప్పు నిస్సారమైనట్లయితే అది దేని వలన సారం పొందదు, అది బయట పారవేయ త్రొక్కబడటానికే ఉపయోగపడుతుంది తప్ప దాని వలన ఎటువంటి ప్రయోజనమో ఉండదు. అలాంటి క్రైస్తవుల వల్ల మన వారికి వ్యక్తిగతంగానూ ఉండదు, సమాజానికి కూడా ఎటువంటి ప్రయోజనం ఉండదు.
ఎటువంటి ప్రయోజనం ఉండదు అన్న మాట కంటే కూడా ఆయన ఏమన్నారంటే మనుషులు పాదాల కిందేసి తొక్కుతారు అన్నారు. కొంచెం మీరు దీన్ని పాలిసిడ్ గా చెప్పవద్దు, ఆయన కఠినంగా మాట్లాడాడు అక్కడ. నీలో సారం లేకపోతే మనుషులే తొక్కుతారు, మరి దేవుడు ఏం చేస్తాడు? అలా మీరు ఆలోచించి చెప్పాలి మాకు. వేదాలు మాట్లాడదు మాట్లాడు
అన్న. అది సారం లేకపోతే బయట వేయబడి తొక్కుబడదు అనేది ఆ సాల్ట్ మనకి లిటరల్ వర్డ్ అన్న. దాన్ని ఇక్కడ మన జనాంగానికి ఆయన చెప్తున్న సందర్భం ఏంటంటే మీరు ఉప్పు లక్షణాలు కలిగి ఉండాలి, కలిగి లేకపోతే అన్నప్పుడు ఉప్పు లక్షణం అంటే విశ్వాసులు మీ యొక్క విశ్వాసం చెదిరిపోయినా లేదంటే మీ యొక్క క్వాలిటీస్ డిసేబుల్షిప్ క్వాలిటీస్ కనుక పోతే మీకు అది జడ్జిమెంట్ కింద అంటే ఆ తీర్పు ఆ ఫైనల్ తీర్పు కింద మీరు పారవేయబడతారు. మీకు తీర్పు ఫలించకపోతే వచ్చే తీర్పు దాని గురించి రిజెంబ్లెన్స్ గా చెప్తున్నారని నాకు అర్థమైందన్న.
ఇది ఏకంగా దేవుడు ఉగ్రత మనుషులను తొక్కుతారు బయట పారవేయబడతారు. ఇందాక ప్రశ్న వాళ్ళు అడిగారు బయట పారవేయబడి అన్న మాట దగ్గర చాలా సార్లు బైబుల్లో నరకం కోసం రాయబడుతూ వెలుపడి చీకట్లోకి తోసేయండి అన్నాడు. బయట పారవేయబడతారు, మనుషులతో తొక్కుతారు, దేనికి పనికిరాదు. ఇక్కడ నేను కొంచెం రెండు కేటగిరీలుగా మనం ఆలోచించవచ్చు అని అడుగుతున్నాను. ఒకటే సారమే లేని క్రైస్తవులు, రెండు సారం ఒకప్పుడు ఉంది ఇప్పుడు లేదు క్రైస్తవులు. ఈ రెండు కేటగిరీల్ని ఆయన పారేస్తానన్నాడు, ప్రకటన గ్రంథాలు అయితే ఉమ్మేస్తానన్నాడు. ఇక్కడ లోకానికి వీళ్ళు పనికి రావాలి, లోకాన్ని మార్చాలి, లోకాన్ని మార్చని ఈ డమ్మీ క్రైస్తవుల్ని లోకం కలిపేసుకుంటుంది, తొక్కేస్తుంది, అసలుకి రివర్స్ అయిపోతారు, కేఎఫ్ వాళ్ళ కామెడీ పీస్ లో అయిపోతారు అని ఏమైనా అనుకోవచ్చా? ఆలోచించండి.
అనుకోవచ్చు అన్న, కానీ వాళ్ళు మరి లాస్ట్ కైనా తిరిగి సారం పొందుకుంటారేమో అన్న.
ఓహో, ఇదేదో కొంచెం ఆలోచించాల్సిందే. మరలా వాళ్ళ సారం పొందుకుంటారేమో అని అన్నాడు. కాని ఇక్కడేమన్నాడు ఆయన, దేని వల్ల సారం వస్తుంది అన్నాడు. మరలా సారం వస్తుంది అనుకుందామా ఈ మాట మీద పట్టుకొని? ఏమయ్య గారు,
అవునన్నా మీరు పేరు చెప్పేశారు కదన్నా, మనం చివరికైనా దేవుని ఏర్పరచబడ్డవాళ్ళు మారుతారేమో.
ఆయన యూట్యూబ్ లోకి వచ్చి మరీ ఘోరంగా కనబడతాడు, పేరు చెప్పాలి. అంత పెద్దవాళ్ళ అవసరంలా? ఈ మనం ఈ ఉదయకాల బైబిల్ స్టడీకి వచ్చిన 600 మందిలో మేము క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఎవ్వరికి పనికిరాని జీవితాలు, డమ్మీ క్రైస్తవ జీవితాలు చాలా మందిలో ఉంటాయి. రెండు, ఒకప్పుడు మా తాత నేతులు తాగారని కబుర్లు చెప్పుకుని ఇప్పుడు ఏమి చేయకుండా కాముగా ఉన్న వాళ్ళు ఉంటారు. ఏమనుకుందాం, ఈ వాక్యాన్ని ఎట్లా తీసుకుందాం? అది మాట్లాడు.
అన్నా, ఇది ఉప్పు నిస్సారం అయితే దేని వల్ల దానికి సారం కలగదు అనేది అందరికి తెలిసిందన్నా. రెండోది, అది పనికి రాకుండా పోతుంది, పారవేయబడి తొక్కబడుతున్న దగ్గర మనం కూడా మన జీవితాలు తీసినప్పుడు ఫలించకపోతే, మనం ఫలించకపోతే రిజల్ట్ అనేది చాలా చూస్తున్నాడు మనకి. మత్తయి సువార్త 3:10 యోహాను గారు చెప్పినప్పుడు గొడ్డలి చెట్టు వేయబడి ఫలించిన ప్రతి చెట్టు నరికి అగ్నిలో వేయబడి, అంటే తీర్పు జడ్జిమెంట్ దానికి కంపేర్ చేస్తూ అక్కడ మాట్లాడతాను. బయట పారవేయబడి తొక్కబడి అంటే మనకి అది జడ్జిమెంట్ అని నేను అనుకుంటున్నాను. అది
సార్, అది దేవుడు అసహించుకొని శిక్షించే జీవితం అని అని అంటాడు. బాగుంది. నీలో సారం లేకపోతే, నువ్వు లోకానికి పనికి రాకపోతే, నీ ప్రభావం లేకపోతే, నువ్వు ప్రిజర్వేటివ్ గా ఉండకపోతే, నువ్వు రుచిగా ఉండకపోతే, నువ్వు కనిపించకుండా ఉండకపోతే, అబ్బే అసలకి నీ పరిస్థితి పోనీలే అని అనుకునే రకం కాదు ఆయన. తొక్కు మనుషులతో తొక్కిస్తానన్నాడు, బయట పారేస్తానన్నాడు, ఇక ఎలాగా కూడా నీకు సారం రాదని చాలా కోపంగా మాట్లాడుతున్నాడు అనిపిస్తుంది నాకు 13వ వచనం.
అన్న చిన్న ఇంకోటి కూడా హెడింగ్, ఇప్పుడు 2 ఒకటి నిస్సారం, ఉప్పు సారం లేకపోతే ఒకటి, ఉప్పు తర్వాత సారం కోల్పోతే అనేది ఒకటి అన్న. రెండోది, సారం కోల్పోతే మళ్ళీ తిరిగి రావడం అనేది కష్టం మామూలుగా జనరల్ గా మనకి, సాల్ట్ లిటరల్ వర్డ్. అలాగే మనం కూడా మన విశ్వాసం గానీ మన క్రియలు గానీ దేవుడు ఇచ్చినట్టు గుణగణాలు గానీ కోల్పోతే రావడం కూడా కష్టం అనేది మనకి హెబ్రిల్ రాసిన పత్రిక 6:4-6 ఉంటుందన్నా. ఒకసారి విరగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూసి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేచి బాహాటముగా ఆయనను అవమానపరుచున్నారు. గనుక మారు మనసు పొందినట్లు అట్టి వారిని మరలా నూతన పరచడం అసాధ్యము అంటున్నారు.
ఇప్పుడు అని నువ్వు మాట్లాడాలి, వాళ్ళ చివరిలో సారం పొందుతారేమో అన్నా, నీకేమైనా సమాధానం వచ్చిందా?
వచ్చిందన్నా. అంటే ఒకసారి వెలిగింపబడి మళ్ళీ వాళ్ళని మార్చడం అసాధ్యమని దేవుని వాక్యం చెప్తుందన్నా. కొంతమంది మళ్ళీ బ్యాక్ కూడా వస్తారన్నది నా ఉద్దేశం అన్నా.
బ్యాక్ కూడా వస్తారని నీ ఉద్దేశం? మేబీ అలా జరగొచ్చేమో. ఈ వాక్యం ఏమంటుంది అంటే, నువ్వేమైనా లేజర్ గా ఉంటే, లోకం దీన్ని కలిపేసుకుంటే నువ్వు వెనక్కి రావరా బాబు అన్నట్టుగా ఉంది. ఒకసారి దెయ్యం లోపలికి వస్తే నువ్వు మళ్ళా దేవుడి దగ్గరికి రావరా బాబు అన్నట్టుగా ఉంది. కొన్ని ఎక్సెప్షనల్ కేసులు ఏమైనా ఉంటే ఉండొచ్చు, కానీ దీన్ని భయపెట్టే మాట, దేని వలన సారం పొందును అంటే ఇక సారం రాదు అనే ఈ మాటకు అర్థం. కాబట్టి మన సారం కోల్పోకుండా ఉండటం చాలా ప్రాముఖ్యమైనది. సమయం అయిపోతా ఉంది, ఉప్పు మీద చక్కటి డిస్కషన్ జరిగింది, ఇప్పుడు వెలుగు మీద డిస్కస్ చేయండి. వెలుగు మీద మాట్లాడండి. మీరు లోకానికి వెలుగై ఉన్నారు. ఓహో, అంటే అర్థం ఏంటో.
దేవుడు నేను లోకానికి వెలుగై ఉన్నాను అన్నాడన్నా. మళ్ళీ మనల్ని మీరు లోకానికి వెలుగై ఉన్నారు అని దేవుడు మళ్ళీ మనకు చెప్తున్నాడన్నా. దేవుణ్ణి మనం దేవుణ్ణి ప్రతినిధులుగా మనం ఉన్నామన్నా.
ఒకసారి 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 చాట్ బాక్స్ లో చాలా గొడవ పడుతున్నారు. కొంచెం నేను వాళ్ళకి ఏమన్నా మనం చెప్పగలిగితే బెటర్. విజయ్ ఏమంటాడంటే, తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు కదా సార్ అంటాడు. తప్పిపోయిన కుమారుడు తిరిగి వచ్చాడు, ఇక్కడ ప్రశ్న ఏంటి, ఆ సమాజానికి ఉపయోగపడ్డం, లోకానికి ఉపయోగపడ్డం, వాడందరికి ఉపయోగపడే కాంటెక్స్ట్ లో ప్రభు ఆ ఉపమానం మాట్లాడలా. పాపి మారు మనసు కోసం మాట్లాడాడు. పాపి మారు మనసు కోసం మాట్లాడడం వల్ల ప్రభావం కలిగిన క్రైస్తవ్యం కోసం మాట్లాడుతున్నాము, అది కొంచెం ఆలోచించాలి. మల్లారెడ్డి గారు ఏమన్నారంటే, ఆయన మాట్లాడుతుంది, తప్పిపోవటం వేరు తిరస్కరించటం వేరు. తప్పిపోవటం వేరు తిరస్కరించడం వేరు. ఓకే, మీరు చాట్ బాక్స్ లో ఉన్న మాటలు కూడా బాగా ఆలోచిస్తున్నారు. ఓకే ఓకే రైట్. వెలుగు మీద మాట్లాడండి. అది తండ్రి విజయ్.
దేవుడు దేవుడు వెలుగై ఉన్నా అన్నాడన్న.
చాట్ బాక్స్ లో పెట్టే వాళ్ళకి ఏమంటానంటే, మీరు బైబిల్ అంతా తిరగొద్దండి, ఆ నాలుగు వచ్చిన దాని దగ్గర ఆగండి. శిష్యులు మళ్ళా చేపలు పడడానికి వెళ్లారు కదా, అంటే ఇక దాని ఏమన్నా ఇవాళ లోకంలో కలిసిపోయారు కదా అని తీసుకుందామా? ఉంటది, ఎంత ఉప్పు సారం కలిగిన క్రైస్తవుడు అయినా సరే కొంచెం అప్ అండ్ డౌన్స్ ఉంటాయి, కాని కామ్గా అయితే ఉండలేడు, ఉండకూడదు. పనికి రాకుండా ఉండకూడదు. ఇక్కడ పనికి వచ్చే జీవితం కోసం మళ్ళా ప్రభు వాళ్ళు పిలుచుకున్నాడు. పూర్తిగా లోకంలో కలిసిపోయారని కాదు. మీరు అందుకే చుట్టూ తిరగొద్దు, అక్కడే అవసరాల దగ్గర ఆగండి. అవసరాల దగ్గర ఆగితే మన క్లారిటీ వస్తుంది, మన బైబిల్ అంతా తిరగొద్దు. మాట్లాడండి
అన్న. దేవుడు వెలుగై ఉన్నా అన్నాడన్న. తర్వాత మీరు లోకానికి వెలుగై ఉన్నారు అన్నాడన్న. మనం ఈ లోకానికి దేవుని వెలుగు చూపెట్టే బిడ్డలుగా, దేవుని మార్గాన్ని చూపెట్టే బిడ్డలుగా ఉండాలన్న.
ఆయన వెలుగు, ఆయన బిడ్డల వెలుగు. కొంచెం ఉప్పు దగ్గర నుంచి ముందుకు వెళ్ళనివ్వట్లేదండి వాళ్ళు, చాలా మెసేజ్లు పెడుతున్నారు. ఏ శామ్యూయేల్, నువ్వు మార్కు సువార్త 9:50 కాదు, 9:49 ఉప్పు, ప్రతి వానికి ఉప్పు సారము అగ్ని వలన కలుగును అన్నాడు. అది కొంచెం ఎవరైనా స్టడీ చేస్తే టీం సభ్యులు మాట్లాడొచ్చు, పార్టిసిపెంట్స్ ఎవరైనా మాట్లాడితే ఉప్పు సారము వస్తే అగ్ని వలన వస్తుంది అని ఉంది. దాన్ని మళ్ళా సారం వస్తుంది సార్ అని మాట్లాడతాడు. ఏదేమన్నా దీని మీద ఏమైనా ఒక ఇది ఒక్కటి కొంచెం అర్థం కానట్టుగా ఉంటుంది, ఏమైనా అర్థమైతే చెప్పండి. టీం సభ్యులు కానీ పార్టిసిపెంట్స్ గాని చాట్ చేయొచ్చు.
ఉప్పు సముద్రం నుంచి తీసినప్పుడు ఆ ఎండ వేడిని వలన అది దానికి రుచి వస్తుంది అన్న.
ఓకే,
అదే ఇక్కడ రాయబడ్డది అన్న.
అగ్ని వల్ల అనేసరికి సన్లైట్ వల్ల ఉప్పు తయారవుతుంది. అట్లాగే దాన్ని మన శిష్యులకి ఎట్లా అప్లై చేయాలి?
దేవుని పరిశుద్ధాత్మ అగ్ని చేత మనం
బాగుంది, వాస్తవానికి బాగుంది. దేవుడు అగ్ని, దేవుని వాక్యం అగ్ని కాబట్టి శిష్యుల్లో ఆ సారం వచ్చేది దేవుడి దగ్గర నుంచి వస్తుంది. దీన్ని పడిపోయి చెడిపోయిన వాడికి అప్లై చేయడం మాత్రమే కాకుండా అసలుగా ఆ సారవంతమైన జీవితానికి కారణం దేవుడే, ఆయనలో నుంచి ఆ సారం వస్తుంది అని తీసుకోవడానికి అగ్ని వలన సారం కలుగుతుంది అన్న స్టేట్మెంట్ అనిల్ ఇస్తున్నాడు. బాగుంది, చాలా మన ట్రెజరీ పెట్టాడు. సముద్రంలో ఉప్పు నీటిని ప్రాసెస్ చేస్తే సారమైన ఉప్పు వస్తుంది. మనం లోకం అనే సముద్రంలో నుండి దేవుని సారూప్యం నిజంగా మార్చబడితే సారం కలిగి ఉంటాము. బాగుంది, అగ్ని అంటే పరీక్షలు శోధనలు. ఓహో భలే ఉంది. ఉదయవాసి ఏరన్ అంటే నీ సారం పరీక్షలు గుండా శ్రమలు గుండా వెళ్తున్నప్పుడు ఇంకా బాగా సారం పెరుగుతుంది అని అంటాడు. అగ్ని అంటే పరిశుద్ధాత్మ. ఆ పడిపోయినప్పుడు దేవుడు సహాయం చేస్తాడు. ఈ పడిపోవడం కోసం రాయబడుతున్న మాట కాదు. నేను ఎలా అంటానండి, శిష్యుడే యేసు ప్రభు నమ్ముకున్నాడు, ఇటు బైబుల్ చదవడు, దేవుణ్ణి అర్థం చేసుకోడు, ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతాడు? సోర్స్ ఏంటి? ఇతను ఆయన పోలికలు రిజెంబుల్ చేయడానికి సోర్స్ ఏంటి? ఆయనతో కనెక్ట్ అవ్వాలి కదా. ఈవెన్ ఉదయబాబు గారు అన్నట్టుగా దేవుడు ఏం చేస్తాడట, తాను ప్రేమించు వాడిని గద్దిస్తాడు, శిక్షిస్తాడు, అగ్ని వంటి మహాశ్రమలు అని రాయబడ్డాయి. కాబట్టి దినాలు గతిస్తున్న కొద్దీ, ఇలా అనుకొచ్చాము, సంవత్సరాలు గతిస్తున్న కొద్దీ శిష్యుల్లో సారం పెరగాలి, ఇంకా సారవంతం అవ్వాలి. ఎంత ఎక్కువగా దేవుడితో సహవాసం చేస్తాడో, ఎంత ఎక్కువగా దేవుని వాక్యాన్ని నేర్చుకుంటా ఉంటాడో, ఇంకా సారం పెరగాలి. ఈ మాటను తీసుకుంటే ఎస్ఎఫ్ జేవల్ చాలా ప్రమాదకరమైన స్టేట్మెంట్ ఇది. 3 పూటల వాక్యం, 365 రోజులు వాక్యం, చాలా ఎక్కువగా మనం ఇన్ఫ్లుయెన్స్ చేయాలి. మరి నీ సారం అగ్ని వల్ల ఎంత ఎక్కువ అవుతుందో పరీక్ష చేసుకోవడానికి కూడా బాగుంటుంది. మంచి మాటలు, బాగుంది, బాగా ఆలోచిస్తున్నారు, చక్కగా చెప్పగలుగుతున్నారు. ఉప్పు సారం అగ్ని వల్ల కలుగుతుంది అన్నప్పుడు దేవుడి వల్ల కలుగుతుంది అన్నట్టుగా మనం తీసుకుంటున్నాం. వాక్యం వల్ల కలుగుతుంది, శ్రమల వల్ల సారం పెరుగుతుంది అని తీసుకుంటున్నాం. బాగుంది, ఆల్మోస్ట్ ఉప్పు మీదే మన స్టడీ అయిపోయినట్టుంది. చాలా మంచి విషయాలు ఉన్నాయి ఇంకా వెలుగు మీద, సత్క్రియల మీద మీరేమైనా మాట్లాడాలి. దీన్ని వచ్చేవారాన్ని కూడా కంటిన్యూ చేయాల్సి వస్తుందేమో. సరే, మరి వచ్చేవారాన్ని కంటిన్యూ చేసే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇంకా మీరేమైనా మాట్లాడేది ఉంటే మాట్లాడండి. మనం 6:20 క్లోజ్ చేద్దాము, 7 మినిట్స్ ఉంది. 7 మినిట్స్ లో మీరు ఈ ప్యాసేజ్ మీద ఏమైనా మాట్లాడచ్చు, ఉప్పు మీద మాట్లాడచ్చు, వెలుగు మీద మాట్లాడచ్చు, ఇంకేమైనా మాట్లాడచ్చు. మనం కంటిన్యూ చేస్తాం నెక్స్ట్ వీక్ కూడా.
అదే అన్న, ఇప్పుడు మనల్ అందరి సారం మళ్ళీ వస్తుంది అంటున్నారు కదా. అయితే దేవుని వాక్యాలను మీరు కొందరు మానుకుని చిన్నట్టు సమాజంగా కూడుకుంటూ మానక ఒకరినొకరు హెచ్చరించు ఆ దినం సమీపించడం మీరు చూసిన కొలది మరీ ఎక్కువగా అలాగే చేయొచ్చు. ప్రేమ చూపుటకును సత్కార్యములు చేయుటకును ఒకరినొకడు పురుకొల్పవాలని ఆలోచించాము. అంటే విశ్వాసంలో ఎవడైనా సన్నగిలినప్పుడు వాణ్ణి పక్కోడు రేపుతూ ఉండాలని దేవుని వాక్యం చెప్తుంది అన్న. ఒకటి సారం అంటే సారం తగ్గిపోతుంటే పక్క విశ్వాసి రేపాలి అనేసి ఉందన్న, నేను అనుకుంటున్నాను.
ఉప్పు సారం పక్క శిష్యుడి వల్ల కలుగుతుంది, అగ్ని అన్నప్పుడు దేవుడు వాక్యము మాత్రమే కాదు కాని సంఘ సహవాసం కూడా అని అనిల్ అంటాడు. బాగుంది. ఇక్కడ దాని సారం ఇక్కడ నేను అండర్లైన్ చేశాను ఆల్రెడీ. అది దేని వలన సారం పొందును అన్న క్వశ్చన్ మార్క్ దగ్గర దేని వలన కూడా సారం పొందదు అని కంక్లూడ్ చేయలేదు గాని కష్టం కదా, మరలా సారం రాదు కదా అన్నట్టుగా ఆ క్వశ్చన్ మార్క్ అర్థం ఏంటంటే ఇక పూర్తిగా సారం రానే రాదు అని కాదు కాని చాలా కష్టం కదా అన్నట్టుగా ఉంది. అలాగే మరలా సారం రాదని కాదు, తిరిగి బైబిల్ చదివితే, తిరిగి ప్రభువుని వేడుకుంటే, తిరిగి మంచి సంఘంలో జాయిన్ అయితే మరలా ఆ సారం వాళ్ళు ప్రారంభం కావడం కూడా చూడొచ్చు అంటే బాగుంటుంది ఏమో. చాలా మంది ఒప్పుకోట్లా, మేబీ యూఆర్ రైట్, నేనేమో ఎక్స్ట్రీమ్కి వెళ్ళానేమో. కానీ కష్టం, దేని వల్ల సారం పొందును అన్న క్వశ్చన్ మార్క్ దగ్గర నువ్వు ఎట్టి పరిస్థితుల్లో కూడా లోకంతో కలవడానికి ట్రై చేయకూడదు, లోకాన్నిలోకి రానివ్వకూడదు, నులివెచ్చని క్రైస్తవుడు కాకూడదు, నామకార్థ క్రైస్తవుడు కాకూడదు, అయ్యావా ఇక చాలా ప్రమాదము అన్నట్టుగా ఉంది 13వ వచనం అని మేము మాట్లాడుతున్నాము. మీరు సాటిస్ఫై కాకపోతే మాట్లాడచ్చు. అనీలు సహవాసంలో ఉంటే సారం పొందుకుంటామన్న మాటతోటి శామ్యూయేల్ ఏకీభవిస్తా ఉన్నాడు. వెలుగులోకి వెళ్తారు ఏంటండి, ఉప్పు దగ్గర ఆగిపోయా, మా బండి ఉప్పు దగ్గర ముందుకు వెళ్తారా? ఒకసారి వెలుగు మీద కూడా చాట్ బాక్స్ లో ఉన్న చదివేస్తాను, సో దట్ కొంత వాళ్ళకి ఏం కావాలో అర్థమవుతుంది. నెక్స్ట్ వీక్ మనం ఏమైనా బెటర్ గా డిస్కస్ చేయగలుగుతాం వాళ్ళు అడుగుతున్న దాన్ని బట్టి. ఓకే, వెలుగు మీద ఏమంటున్నారంటే రవీంద్ర జొనాథన్ సింగరేణి నుంచి ఆయన ఏమన్నారంటే ఏమనలేదు, దేవుని వెలుగులోకి పిలువబడ్డారు అని అన్నాడు. కొంచెం మీరు ఆ వాక్యాలతో పాటు మీ సొంత మాటలు ఇస్తే మాకు ఉపయోగం. వెలుగు అన్న మాటని శ్రీను విశాఖపట్నం ఏమంటారంటే మీరు లోకానికి వెలుగై ఉన్నారంటే శిష్యులు లోకానికి రక్షణ తీసుకెళ్లాలి అని అంటాడు. ఆయన పరిచర్ను కొనసాగించాలి, శిష్యులే కొనసాగించాలి అంటారు. మీరు వాక్యాలు పెడితే మేము దాని మీద మీ మనసులో ఉన్న మాటలు తీసుకోలేము. వాక్యాన్ని కోట్ చేయండి, మీ స్టేట్మెంట్స్ రాయండి. అక్కడ మీ స్టేట్మెంట్స్ రాస్తే బాగుంటుంది. యా విజయ రాజేందర్ గారు ఏమన్నారంటే, వెలుగు అంటే జ్ఞానం వివేచన పెంపొందించేవారు అని అంటున్నారు. ఏఎస్ఏ ప్రమీల గారు ఏమన్నారంటే, ప్రభు వెలుగై ఉన్నాడు కాబట్టి ఆయన వెలుగును విశ్వాస లోకాన్ని చూపించాలి. అంతే, ఆల్రెడీ అనిల్ చెప్పినట్టున్నాడు ఈ మాట, ఆయన వెలుగు, ఆయన వెంబడించే వారిలో కూడా వెలుగు ఉంటుంది. ఆయన లోకానికి వెలుగుగా, జీవకు వెలుగుగా ఉన్నట్టుగా ఆయన బిడ్డలు కూడా, ఆయన వెంబడించే వారు కూడా లోకానికి వెలుగుగా ఉండాలి. ఆ మాటలు కూడా అందరూ మనం మాట్లాడుతున్నాము. మీరు ఇక్కడ జాకబు గారు బ్యాంక్ ఏమంటారంటే, విశ్వాసి సత్క్రియలే వెలుగు, విశ్వాసి సత్క్రియలే వెలుగు అంటున్నారు. రాజుబాబు ట్రాన్స్కో నుంచి తాను ఏమంటారంటే, వెలుగు అనేది ఎప్పటికీ చాలా బాగుంది మాట. వెలుగు అన్నది ఎప్పటికీ మరుగై ఉండదు. లైట్ వేస్తే ఖచ్చితంగా కనబడుతుంది, నీలో బల్బు ఉంటే ఖచ్చితంగా నువ్వు కనబడతావు, వెలుగుని దాచిపెట్టడం సాధ్యం కాదు అని అంటాడు ఆయన. బాగుంది. తర్వాత ఉప్పు ఎప్పటి తన స్వభావం మార్చుకోదు, అందుకే దేవుడు వాటిని చెప్పాడు. ఉప్పు అని మనం పిలవాలంటే సాల్ట్ ఉండాలి, అది లేకపోతే ఉప్పు అనను. దాన్ని తెల్లగా ఉంది కానీ ఉప్పుగా అనలేము. కాబట్టి వెలుగు ఖచ్చితంగా కనబడుతుంది, ఉప్పు ఖచ్చితంగా నీకు అర్థమవుతుంది. క్రైస్తవుడు అలాగే ఉండాలి అని అంటాడు. చాలా బాగుంది, ఎప్పటికైనా మాట నొక్కు చెప్తున్నాయి, బాగున్నాయి. ఓకే, మంజులా విజయ్ గారు, విశ్వాసి లోకానికి వెలుగు అంటే తానే సొంత ప్రకాశ వెలుగునిచ్చేవారు కారు. నిజమైన ఆ వెలుగు యేసు ద్వారా ఈ లోకానికి కొంచెం అర్థమైనా రాయనమ్మా, ఏ అర్థం కావట్లే. వెలుగు రాగానే రాజలక్ష్మి గారు అంటున్నారు ఏఎస్ఆర్ నుంచి, వెలుగు రాగానే చీకటి పోతుంది. మన లోకానికి వెలుగు మనం ఉన్న చోట, అది ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, చీకటి పోవాలి. ఎంత బాగుందో, నువ్వు లైట్ అయితే నీ చుట్టూ లైట్ కనబడాలి, చీకటి పోవాలి అని అంటది ఆవిడ. లేదండి నా బల్బు మాడిపోయిందంటే చెక్ చేసుకో బాబు, నువ్వు నామకర్ద క్రైస్తుడివి అని అని అంటుంది ఆవిడ. బాగుంది. నరేంద్ర ఏమంటారంటే, వెలుగు టోటల్ గా చీకటిని కనబడకుండా చేస్తుంది. వెలుగు టోటల్ గా చీకటిని కనబడకుండా చేస్తుంది, అది కొంచెం కష్టమైన మాటే గాని తన పరిధిలో వెలుగు ఉందంటే దాని చుట్టుపక్కల చీకటి వెళ్తుంది. ఏ లైట్ కూడా చీకటి అంతటిని తీసేయలేదు, లోకం చీకటిలో ఉంది, అందులో జ్యోతుల్లాగా మీరున్న పరిధిలో చీకటి ఉండకూడదు అని తీసుకుంటే బాగుంటుంది. టోటల్ గా అంటే అది కొంచెం ఎక్స్ట్రీమ్ అవుతుందేమో. ఓకే, బాగుంది. టైం అయిపోయింది, 6:20 అయిపోయింది. ఇక్కడతో మనం ఆపేద్దాం. మీరు సేమ్ టీమ్ వచ్చే వారం కంటిన్యూ అవుతారు కాబట్టి, ఒక్క వెలుగు అన్న మాట వెలుగు లాంటి క్రైస్తవు, ఉప్పు అన్న మాట ఉప్పు లాంటి క్రైస్తవు కొరకు చక్కగా డిస్కషన్ చేయగలిగాం. రెండవ పోలిక ఉంది, వెలుగు మీద కొంచెం మీనింగ్ఫుల్ గా డిస్కషన్ చేద్దాం. సత్క్రియల కోసం కూడా ఉంది, దీపస్తంభం మీద పెట్టాలన్నది, కొన్ని కీలకమైన ఉన్నది మనం ఎలాగ ఉండాలి. ఇక్కడ నేను ఒక మాట కంక్లూడ్ చేస్తాను, ఇక్కడ ఒక మాట నేను కంక్లూడ్ చేస్తాను. ధన్యతలు అని పైన మాట్లాడాడు అంటే ఊరకనే కూర్చొని ఏమీ చేయకుండా ధన్యులు అయిపోతారా? మనం 3 నుంచి 12 వచనాల్లో ధన్యతలు మాట్లాడితే, 13 నుంచి 16 వచనాల్లో ధన్యులు భూమి మీద ఎలా ఉండాలి, మీరు లోకానికి ఉప్పు, మీరు లోకానికి వెలుగు, మీ సత్క్రియలు లోకం చూడాలి. ఆ మాట దగ్గర నేను ధన్యుణ్ణి అని మనం ఏమీ చేయకుండా, మన ప్రభావం చూపించకుండా, మన లోకం విషయంలో మన ఇన్ఫ్లుయెన్స్ లేకుండా మనం చంకలు గుద్దుకోవడం వల్ల ఉపయోగం లేదు. కాబట్టి లెట్ అస్ ఇంట్రోస్పెక్ట్ అవర్ సెల్స్, నేను ఉప్పులాగే ఉన్నానా, ఉప్పులా అనకూడదు, నేను ఉప్పుగా ఉన్నానా, నేను వెలుగుగా ఉన్నానా, నేను సత్క్రియలు కనపరుస్తున్నానా, లెట్ మీ చెక్ మై సెల్ఫ్ అనుకోడు ఆత్మీయ జీవితానికి మంచిది. ఇక్కడతో మనం ముగించుకుందాం. వచ్చేవారం అంటే గురువారం మనకి 2 డేస్, అందుకే తీగుతా లేదు, ఆసక్తి చూపిస్తున్నారు, మనం 2 రోజులు పెట్టుకుందాం అనుకున్నాం. గురువారం దీని మీద డిస్కస్ చేస్తాం, అయిపోతే శుక్రవారం వేరే పోర్షన్ వెళ్దాం. టీమ్ సభ్యుల్లో నుంచి 4 నుంచి ఒకరు మన డిస్కషన్ బట్టి క్లుప్తంగా స్తుతిస్తే సమయాన్ని మళ్ళీ